ఓం శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మొత్తం ఏకాదశులు 24 ఉన్నాయి అని జగత్ప్రసిద్ధి. ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఒకటి అయితే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మరొకటి. అంటే మాసమునకు 2 చొప్పున 12 మాసాలు కనుక చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఈ 12 మాసాల్లో 12 2 24 ఏకాదశులు. ప్రతి మాసంలో శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఇవి కాక మరి 2 ఏకాదశులు ఉన్నాయి. అవి అధిక మాసంలో వచ్చే ఏకాదశులు. ఒక్కోసారి శ్రావణ మాసం, ఒక్కోసారి ఆశీజ మాసం అధికం రావచ్చు. అధికంగా వచ్చేటటువంటి మాసాల్లో కూడా ఏకాదశులు ఉంటాయే, అవి ప్రత్యేక ఫలితాన్ని ఇస్తాయి. అందుకే 12 మాసములలో వచ్చే 12 2 24 ఏకాదశులతో పాటు అధిక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశులు రెండూ కలిపి 26 ఏకాదశులు ఉన్నాయి. 26 ఏకాదశుల యొక్క మహామహిమ గురించి పద్మపురాణం, నారద పురాణం, భవిష్య పురాణం ఈ మూడింట్లో చాలా ఎక్కువగా చెప్పారు. అసలు ఏకాదశి యొక్క మహిమని వర్ణించని పురాణం అంటూ లేదు, కానీ అందులో ప్రత్యేకంగా పద్మపురాణము, నారద పురాణము, భవిష్య పురాణము ఈ మూడు కూడా ఏకాదశుల యొక్క మహిమని అత్యద్భుతంగా వర్ణించాయి. ఈ మొత్తం ఏకాదశులన్నీ వీలు వెంబడి మీ అందరికీ అందించాలి అని సంకల్పించాం. అందులో భాగంగా ముందుగా చైత్రమాసంతో మొదలు పెట్టుకుంటాం మనం. చైత్ర శుక్ల ఏకాదశిని కామదా ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి మొదలుకొని వరుసగా పాల్గొనే వరకు ఉండే ఏకాదశుల యొక్క మహామహిమ. అప్పుడు ఏం చెయ్యాలి, ఆ కథ ఏమిటి, వెనకాతలు ఉన్నటువంటి కథ ఏమిటి, ఇవన్నీ తెలుసుకుందాం. అసలు ఏకాదశి అనే శబ్దానికి విష్ణుతిథి అని పేరు. ఏకాదశిని విష్ణుతిథి అని, ద్వాదశిని హరివారం అని పిలుస్తారు. ఆ రెండింటికి పురాణాలలో అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. అసలు ఇంతెందుకు ఏకాదశి అనే ఒక శబ్దం విన్నంత మాత్రం చేతే యమకింకరులు భయపడతారట. పద్మపురాణం చెబుతున్నది ఏకాదశి అనే శబ్దం చెవిలో పడినంత మాత్రం చేతనే యమకింకరులు గజ గజ వణకి దూరంగా పారిపోతారని. ఏకాదశి అను శబ్దం బాకర్ణించినను చాలు అత్యంత భయవ్యాకులిత చిత్తులగుచును ఆకడకును రాకయుందురంతకుని భటుల్. ఏకాదశి అనే శబ్దం విన్నంత మాత్రం చేత యమకింకరులు భయపడి అక్కడికి రారు అంటే అంతరార్థం ఏంటి, ఎవరైనా ఒక వ్యక్తి శ్రద్ధతో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్నానం చేసి జాగరణాదులు చేసి లేదా విష్ణు సహస్రనామాదులు పారాయణ చేసి గురువుని సేవిస్తే అటువంటి వాడి జోలికి యమకింకరులు రారు. ఒకవేళ ఈ విష్ణు భక్తి కలిగినటువంటి వాడు పొరపాటున తెలిసో తెలియకో పాపం చేశాడు అనుకుందాం, ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠానం చేసినవాడు, ఆ అనుష్ఠానం చేసిన తర్వాత ఏదో తెలియకో తెలుసో ఒక్కొక్కసారి మన చేతుల్లో పాపాలు ఉండవు కనుక, పాపాల చేతుల్లో మనం ఉంటాం కనుక తెలియక దోషం చేశాం, అప్పుడు ఆ దోష ప్రభావం ఈ వ్యక్తిని అంటదు. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేదో పుల్లారావు గారు. ఆయన విడిచిపెట్టకుండా 1 సంవత్సరం పాటు ఏకాదశి ఉపవాసం చేశాడు. ఏకాదశి నాడు భగవత్ సేవ చేశాడు, గురువుగారికి పాదాల సేవ చేశాడు. అటువంటి వ్యక్తి తెలియక ఓసారి ఎవరినో లాగి గోవు మీద కొట్టాడు, అదొక మహాపాపం. ఈ పాపం వల్ల అతను నరకానికి వెళ్ళాలిగా, కానీ అతడు చేసిన ఈ పాపం ఏకాదశి వ్రతంలో పోయింది. అందుకని యమకింకరులు ఏమంటారట, నువ్వు తెలియక ఎవరినో కొట్టావు లేక తెలిసే కొట్టావు, అది పాపమే, ఆ పాపం వల్ల నేను నరకానికి తీసుకెళ్ళాలి, కానీ నువ్వు ఏకాదశి వ్రతం చేసావు కనుక నీ జోలికి రాము అని భయంతో దూరం నుంచే వాడికి నమస్కారం చేసి తొలగిపోతారు. అలాగని కావాలని దోషాలు చేయమని కష్టమా, మనం ఒక్కొక్కప్పుడు తెలియక కానీ తెలిసి కానీ కావాలని కానీ లేదా పొరపాటును కానీ దోషములు చేసినా హరిప్రభావంతో అవి తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు దోషాలు చేయకుండానే ఉందాం, చేసినా తొలగించే శక్తి ఏకాదశికి ఉన్నది. అందులో చైత్ర శుక్ల ఏకాదశి గురించి మనం తెలుసుకుందాం. చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్ల ఏకాదశి మహామహిమ, దానికి ఎటువంటి పూజాదులు నిర్వహించాలి ఇవన్నీ మనం చెప్పుకుందాం. పూజాది కార్యక్రమాల విశేషాలన్నీ ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకుందాం. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు భూలోకమంతా తిరిగాడు. తిరుగుతూ తిరుగుతూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాడు. వశిష్ఠుడంతటి వాడి దగ్గరికి ఆయన వచ్చాడు అంటే, వశిష్ఠుడు భూలోకంలో ఉన్న ఋషి. ఆయన ఎంత బ్రహ్మర్షి అయినా, సప్తర్షి మండలంలో ఒకడైనా, అరుంధతి లాంటి భార్య ఉన్నా, భగవంతుడితో పోలిస్తే వీళ్ళంతా భగవంతుడి యొక్క విభూతులే కానీ భగవత్ స్వరూపాలు కారుగా. అయినా వశిష్ఠుడిని వెతుక్కుంటూ వచ్చేట ఆయన. కారణం ఏమిటో తెలిసిన, వశిష్ఠుడికి ఉన్న గురుభక్తి ప్రపంచంలో మరెవరికీ లేదు. వశిష్ఠుడు గురువు గారు అడిగితే ప్రాణం ఇస్తాడు. గురుభక్తి ఉన్న చోట హరి ఉంటాడు, హరి ఉన్న చోట గురుభక్తి ఉంటుంది. ఆ రెండింటికి అవినాభావ సంబంధం. అందుకే గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవనినాశ్రయించదవననే గురుచరణం ఉలవరాలదు. గురుకరతల గతుడు కాడే గోవిందుండునని ఒకప్పుడు పద్యం చెప్పాం. గురువు గోవిందుడు ఇద్దరూ పక్క పక్కనే నిలబడ్డారు. ఒకసారి ఒకేసారి భక్తునికి ఒకరికి దర్శనమిచ్చారు. అప్పుడు ఈ భక్తునికి అనుమానం వచ్చింది. ఒకేసారి గురువు కనపడుతున్నాడు, పక్కన గోవిందుడు కనపడుతున్నాడు. గురువుకు ముందు నమస్కరించాలా లేక గోవిందునకు నమస్కరించాలా అనుకుని ఒక్క క్షణకాలంలో నిర్ణయానికి వచ్చి ముందు గురువునికి నమస్కరించి అప్పుడు గోవిందునికి నమస్కరించాడు. అప్పుడు గోవిందుడు తిరునవ్వు నవ్వుతూ, సమస్త లోకాలని పాలించి మోక్షమిచ్చే గోవిందుడిని నేనుంటే మానవ మాత్రుడైన ఆ గురువుకి నమస్కరించావు ఏమిటంటే, ప్రభు అసలు గోవిందుడు అనేవాడు ఉన్నాడని నాకు ఎలా తెలిసింది? గోవింద అనే నామస్మరణ చెయ్యాలని నాకు ఎలా తెలిసింది? ఈ గురువు వల్ల. గురువుగారు ఎక్కడుంటే అక్కడ గురువుగారి చేతిలోనే గోవిందుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల గురు కరతల గతుడు కాడే గోవిందుడు. గురువుగారి చేతిలో ఉంటాడు గోవిందుడు. ముందు గురువుకి నమస్కరిస్తున్నాను కానీ అప్పుడు విష్ణువు నవి. ఇది శాస్త్ర సమ్మతమైన విషయం. నేను బ్రహ్మ శివుడు కలిసి గురువునకు నమస్కరించాకే త్రిమూర్తులకు నమస్కరించాలని, గురువు దైవం కంటే కూడా గొప్పవాడని నిర్ణయించాం. నువ్వు నాకు నమస్కరించి ఉంటే నీకు మోక్షం ఇచ్చేవాడిని కాదు, ముందు గురువుకు నమస్కరించి నాకు నమస్కరించావు గనక నీకు ముక్తి ఇచ్చానన్నాడు ఆయన. దాన్నే కబీర్దాస్ గారి హిందీలో, గురు గోవింద్ దోవుఖడే కాకేం లాగోపాయ్ బలిహారీ గురు బలిహారీ గురు ఆప్పునే గోవింద దియోబతాయ్ అంటాడు. అసలు గోవిందుడి గురించి చెప్పి గోవిందుడిని నాకు అందించిన వాడు గురువు కాబట్టి గురువునికే నమస్కరిస్తానన్నాడు ఆయన. ఇలా ప్రపంచం అంతా అదే చెప్పిందనుకోండి, గురురు బ్రహ్మ, గురురు విష్ణురు, గురురు దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తులకు కూడా అతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడు. ఆ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆ మహాత్ముని శక్తి అపూర్వమైనది. అటువంటి గురువును చేజేతులా దూరం చేసుకునేవాడికి ప్రపంచంలో ఎవరూ సాయం చేయలేరు. ఇది తెలుసుంటే మహాత్ములైనటువంటి వాడు గురువుని సేవిస్తారు. వశిష్ఠుడు అంత గురుభక్తి కలిగిన వాడు అవడం వల్ల ఆయన దగ్గరకు వచ్చాడు గోవిందుడు. వశిష్ఠుడు ఎంతో భక్తితో ఆయన్ని పూజించి, మహాత్మ అనుకోకుండా ఏకాదశి నాడు నాకు నీవు పిలవకుండానే దర్శనమిచ్చావు, ఇది నా భాగ్యం. అందులో ఇది చైత్ర శుక్ల ఏకాదశి, ఈ ఏకాదశి మహిమ చెప్పు, వ్రతం ఎలా ఆచరించాలో చెప్పనగా అప్పుడు ఆయన చెప్పాడు, ఏకాదశి నాడు ఇప్పుడు సూర్యోదయానికి ముందు లేవాలి. ఏకాదశి లాంటి కొన్ని తిథులలో మనం ఎంత పెందరాళ్ళే లేచి స్నానం చేస్తే అంత మంచిది. అప్పుడు కూడా పదింటికి లేచి నిక్కిరీలకి స్నానము చేస్తే అది మహాదోషమవుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో పరమ పవిత్రమైనటువంటి స్నానం చేయాలి. అవకాశం ఉన్నవాడు నదిలోనో సముద్రంలోనో కాలవలోనో చెరువులోనో చేయాలి. ఏమీ లేనివాడు ఇంట్లో అయినా బాత్రూములో అయినా తెల్లవారుజామున గోవింద 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 లేక పుండరీకాక్ష 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 అనుకుంటూ లేదా శివశివ శివశివ అనుకుంటూ స్నానం చేయాలి. స్నానానంతరం తన సంప్రదాయాన్ని బట్టి విభూతి కానీ ఊర్ధ్వపుండ్రం కానీ కుంకుమ కానీ ధరించాలి. ఏదో ఒకటి ధరించిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఆపై ఈరోజు ఇటు శివుడికి అభిషేకం చేయాలి, ఇటు విష్ణువుకి పూజ చేయాలి. ఏకాదశి నాడు తులసీదళాలతోటి హరిని అర్చిస్తే ముందు ఆరోగ్యం వస్తుంది. ఏకాదశి నాడు తులసీదళాలతో శివుణ్ణి పూజిస్తే మృత్యువుని తొలగించుకుంటాం. భయంకరమైన కొత్త కొత్త రోగాలన్నీ పటాపంచలైపోతాయి. ఏకాదశి నాడు తులసీదళము బిల్వపత్రాలతో ఇటు శివుణ్ణి అటు విష్ణువుని ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించిన వాడు శాశ్వతంగా సంపదలు పొందుతాడు. ఈరోజు అవకాశం ఉన్నవాడు ఆరోగ్యం ఉన్నవాడు ఉపవాసం ఉండాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నం తినకుండా సాయంత్రం వేళ ఏదో కొంచెం ఫలం తిని లేదా ఏదో ఉప్పుడు పిండి లాంటివి చేసుకుని ఎక్కువగా రుచులు కాకుండా సామాన్యమైన ఆహారం తినాలి. ఈ ఒక్కరోజు చోడిజావలు, గంజి, సద్దన్నం ఇలాంటివి తినకూడదు. నిలవ ఉన్న పదార్థములు మహాదోషం. అందుకేగా ఏకాదశి నాడు ఆవకాయ పచ్చడి కూడా వేసుకొద్దన్నారు. నిలవ ఉన్నది కొత్తగా ఆవకాయ పచ్చడి వేసుకోవాలి. ఆ రోజు కోసం పచ్చడి తినాలి. ఒకవేళ ఏదైనా ఉప్పుడు పిండి తినేవాడు అసలు అవేం తినకుండా ఉత్తి ఉప్పుడు పిండి పచ్చళ్ళు గిచ్చళ్ళు లేకుండా తినడం మంచిది. ఒకవేళ కర్మయోగం వల్ల శరీర ధర్మాన్ని బట్టి మేమంత పిండి చేసుకుంటున్నామండి అనగా బియ్యాన్ని ఆడించి రవ్వ చేసి దాన్ని ఉడకబెట్టుకుని ఏదో పోపు పెట్టుకుని తింటున్నాం, అందులో ఇంత పచ్చడి లేకుండా తినలేమనుకున్న వాళ్ళు ఆ పూట ప్రత్యేకమైన పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవాలి తప్ప నిలవ పదార్థాలు తినకూడదు. 3 ఏళ్ల క్రితం వండినటువంటి అన్నం ఉందండి, 30 ఏళ్ల క్రితం చేసిన పచ్చడి ఉందండి, 50 ఏళ్ల క్రితం తయారు చేసినటువంటి జావ ఉందండి అంటే అంత మహాపాపం మరొకట్లేదు. అసలు ఎప్పుడూ కూడా ఏకాదశి నాడు నిలవ పదార్థమే తినకూడదు. ఆ రోజు ఎంత శ్రద్ధగా సరైన ఆహారం తింటే అంత మంచిది. లేదా పాలు తాగి పండు తిని కూడా ఉండవచ్చు మన శరీరాన్ని బట్టి. కొంతమంది శరీరం నిలబడతా కనుక వాడు ఇందాక చెప్పినట్టుగా ఏ పిండో ఎంత రెండు ఇడ్లీయో అరటిపళ్ళో ఏదో ఒకటి తిరిగి ఉండవచ్చు. ఈ పూట తప్పక గురువునికి ప్రదక్షిణ చేయమన్నారు శాస్త్రం ప్రకారంగా. మా గురువు గారు లేరనుకున్న వాళ్ళు గురువుగారి ఫోటోలు ఉంటాయి ఇవాళ వాటిని కుర్చీలో పెట్టి ప్రదక్షిణ చేయండి. హరినామ స్మరణ చేయాలి కనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. హరినామస్మరణము చేయవలెను కనుక విష్ణు సహస్రనామం చేయండి. అమ్మవారి భక్తులు లలితా సహస్రనామాదులు పారాయణ చేసుకోండి. శ్రీ సూక్త పురుష సూక్తాలు పారాయణం చేయాలి. ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిది. పగలు ఉపవాసం ఉన్నవాడు సాయంత్రం కానీ లేదా మధ్యాహ్న సమయంలో కానీ తన వీలును బట్టి లేదా మర్నాడు కానీ స్వయం పాకమును దానం చేసుకోవాలి. మనుషులు అన్నం వండుకోవడానికి పనికొచ్చేటటువంటి సామాగ్రి, ఇద్దరికి పనికొచ్చే సామాగ్రి దానం చేయాలి. అంటే ఇద్దరు మనుషులు భోజనం చేయడానికి ఎంత బియ్యము, కందిపప్పు అవసరం అవుతాయో అంతకి తక్కువ కాకుండా, ఎక్కువ చేయొచ్చు కానీ తక్కువ కాకుండా దానం చేయాలి. ఆ తర్వాత వాళ్ళ వీలును బట్టి బంగారమో వెండో ఏమీ లేదో కనీసం ఒక తులసి దళమైనా దానం చేసుకోమన్నారు. దానమునకు శక్తే తప్ప అప్పు మాత్రం చేయకూడదు. జీతం వచ్చేదే 40,000 ఒక ఆయనకి, ఉన్న 40,000 తీసుకెళ్ళి దానం చేస్తే వాడేలా బతుకుతాడు? కాబట్టి అలాంటి పనులు మాత్రం చేయకండి. మొత్తం దానం చేసేసి తాను తన కుటుంబం రోడ్డున పడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానం చేయకుండా ఉండడమే ధర్మం. ఇప్పుడు ఇది కలియుగం. రంతిదేవుడిలాగా అడవిలోకి వెళ్ళి బతకడానికి అవకాశం లేదు. రంతిదేవుడు అనే రాజుగారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తన సమస్తం దానం చేసి పేదవాడయ్యాడు. తీరా అడవిలో కూడా మళ్ళీ ఏదో ఆహారం దొరికితే తినబోతూ ఉంటే ఎవరెవరో అతిథులు వస్తే వాళ్ళకిచ్చి మలమల మాడిపోయాడు. ఆ రోజుల్లో అరణ్యం ఉండేది, అడవిలో దిక్కు లేకపోయినా బతకడానికి అవకాశం ఉండేది. అన్నిటికీ మించి ఆ దానానికి మెచ్చుకుని భగవంతుడు ప్రత్యక్షమే అతన్ని వైకుంఠానికి పట్టుకుపోయాడు. ఇది కలియుగం. కలియుగంలో అడవి కడితే తుపాకులెట్టి పోలీసులు కాల్చేస్తారు. నక్సలైట్ ఏమో అని, నక్సలైట్లేమో పోలీస్ ఇన్ఫార్మర్ అని వాళ్ళు కాల్చేస్తారు. పోనీ ఏ రోడ్డు మీద కూర్చుందామంటే రోడ్డు మీద ఉండనివ్వరు. రైల్వే స్టేషన్లో ఉంటే అక్కడ 4 బాతుతారు. కరోనా కర్ఫ్యూ పెట్టినప్పుడు బయటకెడితే నడ్డి మీద 4 తంతారు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకుని భగవంతుడి భక్తితో పూజించండి. సర్వనాశనం అయ్యే దానం కలియుగంలో చెయ్యొద్దని కొన్ని పురాణములు చెప్పి నేను మొహమాట లేకుండా చెప్తున్నాను, అలాగే చెయ్యండి. మనకి శక్తి వంచన లేకుండా చేయాలి, నాశనం కాకుండా దానం చేయాలి. ఈరోజు ఒక గొప్ప కథ ఉన్నది, ఆ కథను వినండి. చైత్ర శుక్ల ఏకాదశి మహామహిమని తెలియచేసే అద్భుత కథ పద్మపురాణంలో వేదవ్యాసుల వారు మనకు అందించారు. అది కూడా బ్రహ్మఖండంలో అందించారు. పూర్వం నాగపురం అనే పురాన్ని పుండరీకుడు అనే ఒక రాజుగారు పరిపాలించేవాడు. నాగపురం అంటే నేను చెప్పేది పాతాళలోకం అనమాట. పాతాళ లోకంలో నాగపురాన్ని పుండరీకుడనే ఒక సర్పరాజు పరిపాలించాడు. పాతాళంలో కూడా చిన్న చిన్న నాగ సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ఒక్కొక్క నాగరాజు పాలిస్తాడు. అలాగే నాగపురానికి పుండరీకుడు అధిపతి. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎవరైనా సంగీత విద్వాంసులుంటే నా దగ్గరకు వచ్చి గానం చెయ్యండి, నేను వాళ్ళని సన్మానిస్తాననేవాడు. బాగా పాట పాడినటువంటి పుణ్యాత్మల్ని పిలిచి వారికి పాటలు పాడాక మంచి అమూల్యమైన రత్నాలు ఇచ్చేవాడు. పాముల నెత్తి మీద అమూల్యమైన మణులు ఉంటాయి, నాగమణులు. కొన్ని కోట్లు ఖరీచేస్తాయి అవి. అసలు దొరకమంటే దొరకవు. అటువంటి అనర్ఘరత్నములను దానం చేసేవాడు ఆయన. ఓసారి లలితుడు అని పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడు వచ్చాడు. ఇదిగో నా గంధర్వగానం వినిపిస్తాను, నేను మహాసంగీత విద్వాంసుని అన్నాడు. గంధర్వరాజు గారి యొక్క గానానికి ముగ్ధుడైపోయినటువంటి ఈ పుండరీకుడు ఒక కచేరీ ఏర్పాటు చేశాడు. నేను సింహాసనం మీద కూర్చుంటాను, నా భార్య పక్కన ఉంటుంది, మా నాగులంతా కూర్చుంటారు. ఏది నీవు నీ గాన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించు, నీ గానం మమ్మల్ని ఆనంద పెడితే నేను మెచ్చుకొని సన్మానిస్తాను అని చక్కని గాన కచేరీ ఏర్పాటు చేశాడు. ఇక చూడండి, అదేమో పాతాళ నగరం, అన్నిటికీ మించి నాగరాజు గారు ఆయన పరివారం కూర్చునున్నారు. పాడేవాడు గంధర్వుడు, కచేరీ జరుగుతున్నదంటే ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు, దేవతలు వచ్చారు, నాగజాతి వారు వచ్చారు, మంచి వీణ పుచ్చుకొని లలితుడనేవాడు అపూర్వంగా పాడడం మొదలుపెట్టాడు. కర్మ ఎలా ఉంటుందో తెలుసా, ఈ పాట పాడుతూ ఉండగా వాళ్ళ ఆవిడ ఎదురుగుండా కూర్చుని మురిసిపోయింది. ఆవిడ చూడగానే వీడి మనసు మారిపోయింది. ఇదే సమస్య అండి, చక్కగా డ్యూటీ చేసుకుంటూ ఉంటారు కొంతమంది, ఇంతలో ఇంటి దగ్గర నుంచి పత్ని అని ఫోన్ వస్తుంది, వీడు డైవర్ట్ అయిపోతాడు, వీడు మొత్తం డ్యూటీ అంతా మర్చిపోతాడు. ఈ ప్రియురాలి యొక్క వ్యామోహం ఒక్కొక్కప్పుడు తన యొక్క కర్తవ్యం మరిచిపోయేలా చేస్తుంది. పాపం ఈయన కూడా అలాగే ప్రియా వ్యామోహంలో గడిపాడు. ఒక్కసారి ఎదురుగుండా అందులో భార్య పరవశించిపోయి ఉంటే ఆవిడ ముఖం, ఆవిడ వక్షస్థలం చూడగానే పాడుతున్నవాడు కాస్త తాన పదబంధ విచ్యుతి దాపరించే, పాడుతున్న రాగంలో పదాలు తప్పాయి, రాగం మారిపోయింది ఏకంగా. ఆయన ఏదో హిందోళం పాడదాం అనుకుంటే ఆందోళన రాగం అయిపోయింది. దాంతో కర్కోటకుడు అనే పాము, మహారాజా మహారాజా చూశారా, ఈ లలితుడు అద్భుతమైనటువంటి కచేరీలో గంధర్వగానం మధ్యలో రాగం తప్పాడు, రాగం తప్పడం మహాపచారం అన్నాడు ఆగ్రహించి. దాంతో పుండరీకుడికి కూడా ఆగ్రహం వచ్చింది. యామయ్యా నువ్వు గంధర్వుడివి, గానానికి మీ గంధర్వ జాతి వాడు పెట్టింది పేరంటారు, ఎంతో అద్భుతంగా గానం చేయవలసిన నీవేమిటి మధ్యలో ఇలా రాగద విచ్యుతి చేస్తావా, రాగం తప్పుతావా, తాళం తప్పుతావా? నాకు ఇప్పుడు అర్థమైంది, నా దివ్య దృష్టితో కనిపెట్టాను, నీకు పెళ్ళాం పెచ్చ పట్టుకుంది, ఈ స్త్రీ వ్యామోహంతో రాగాన్ని పాడు చేసావు, కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసుడి వైపు అని చెప్పించాడు. ఇంకేముంది, చూస్తూ ఉండగా గంధర్వుడు అతి భయంకరమైన 9 తాడి చెట్లు పొడుక్ కలిగిన నల్లని ఆకారం ధరించాడు. నెత్తి మీద జుట్టంతా గుంగురు వారిపోయింది, జుంజురు వారిపోయింది, అంటే ఏ తాకులో ముళ్ళు ఎలా ఉంటాయో అలాంటి జుట్టు వచ్చేసింది, నోట్లో కూరలు వచ్చాయి. వాడు ఎదురుగుండా ఉన్న పెళ్ళాం దగ్గరికి వెళ్ళి ఏడ్చి, అయ్యో నా ఎదురుగుండా కూర్చున్నావు నువ్వు, నీ వ్యామోహంలో పడి శాపం తెచ్చుకున్నానని బాధపడ్డాడు. పాపం ఆవిడ కూడా బాధపడుతూ, నువ్వేమి ఏడవకు, ఈ శాప విముక్తికి ఎవరో ఒకరిని పట్టుకుందాం అని బయలుదేరింది. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే, వీడికి చీకటి పడగానే ఎక్కడలేని ఆకలి వేసేది, రాక్షసుడు కదా, అందులో 9 తాడి చెట్లు పొడుగున్నాడు వాడు. దాంతో వాడు చీకటి పడగానే పెళ్ళాని, నువ్వు నాకు కనపడకు, రాత్రి నాకు ఆకలి ఎక్కువైపోతుంది, ఆకలికి తట్టుకోలేక నిన్ను కూడా మింగేస్తాను అని, రాత్రి మాత్రం ఎక్కడో దాక్కోమని ఆ చీకట్లో అడవిలో పడి ఏనుగుల్ని పీనుగుల్ని చేసి తినేసేవాడు, మొసళ్ళని తినేసేవాడు. ఇక వాడి తిండికి అంతం లేదు, సముద్రంలో పడిపోయింత అంత తిమింగలాన్ని తినేవాడు, అప్పుడు కానీ ఆకలి చల్లారేది కాదు. ఇలా ఏడాది గడిచింది. చివరికి పెళ్ళం పగటిపూట మాత్రం ఈయన వెంట పెట్టుకుని అడవుల్లో తిరుగుతూ ఎవరైనా ఋషులు కనపడతారేమో వాళ్ళ కాళ్ళు పట్టుకుందాం, నా భర్తకి శాప విముక్తి అవుతుంది అనుకుంటూ తిరిగింది. అలా తిరగ్గా తిరగ్గా ఒకనొక కేకారణ్యంలో ఒక తపస్సు కనపడ్డాడు. ఆ తపస్సుకి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, ఈ స్త్రీ అయ్యా నన్ను లలిత అంటారు, ఈయనేమో గంధర్వుడు, నా భర్త కూడా లలితుడు, మేమిద్దరం భార్యాభర్తలు, నా భర్త పరమ గంధర్వగానం చేసేవాడు, నాపతికి స్వామి యొక్కరి శాపం బున కలిగే రాక్షసత్వముదానం బాపోవుచునేనా అతని నోపక విడువంగ తిరుగుచుంటిని వెంటన్. నా భర్తకి గానాపచారం వల్ల శాపం కలిగింది గంధర్వరాజు గారి వల్ల, దానితో ఇతడు రాక్షసుడైపోయాడు, కనిపించిన వాడినల్లా తినేస్తున్నాడు రాత్రిపూట, పగలంతా బాగానే ఉంటాడు, రాత్రికి రాక్షసుడు అవుతాడు, దాంతో ఇతనికి ఆకలి ఎక్కువైపోతుంది, విజృంభించి ఏ పిచ్చి పని చేస్తాడో తెలియకుండా ఉంది. నా భర్తకి శాప విముక్తి కలగజేసి నన్ను రక్షించు బాబోయ్ అని కాళ్ళు పట్టుకుంటే ఆయన జారిపడి నన్ను అగస్త్యుడు అంటారన్నట. ఓయ్ బాబు, నేను ఎంత అదృష్టవంతురాలినండి, అటు తిరిగి ఇటు తిరిగి సప్త ఋషులలో మహానుభావుడు, దక్షిణ దిక్కుకి నక్షత్రమైన అగస్త్యుని దగ్గరికి వచ్చానా, ఒకప్పుడు కాశీలో మీరు ఎన్నో తపస్సులు చేశారని, కాశీ మహిమ చెప్పారని మా పద్మాగర్ గారు లాంటి వారు చెప్పారు, అదృష్టవంతురాలని ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఆయన ఉన్నాడు. ఇది చైత్రమాసం. కొద్ది రోజుల్లో ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వస్తోంది. ఆ శుక్లపక్ష ఏకాదశికి కామదాహ్వయము కలదు. కామదా అంటే కోరికలు తీర్చున్నది అని పేరు. కోరికలు తీర్చే ఏకాదశి చైత్ర శుక్ల ఏకాదశి. ఆనాడు నీవు నీ భర్త తెల్లవారుజాము నా దగ్గరికి రండి, రాత్రిపూట రాకండి, వస్తే నేను వాడిని చెప్పించి చంపేస్తాను, పొద్దుటే రాగానే మీ చేత స్నానం చేయించి ఏకాదశి వ్రతం చేయిస్తాను అనగానే ఆ రోజు లలిత తన భర్త లలితుణ్ణి వెంట పెట్టుకుని తెల్లవారుజామునే అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చింది. అగస్త్యుడు ఆయన చేత సంకల్పపూర్వకంగా నదీ స్నానం చేయించాడు. ఆ స్నానం అయిన తర్వాత గణపతి పూజ, శ్రీ మహావిష్ణు పూజ, శివ పూజ చేయించాడు. తులసీదళాలు, మారేడు దళాలతో లక్ష్మీనారాయణుల్ని పూజ చేయించాడు. ఆ రోజంతా ఉపవాసం ఉండమన్నాడు. వాళ్ళంతా ఉపవాసం ఉన్నారు. ఇద్దరు ఉపవాసం ఉన్నాక, అమ్మాయి నీ భర్త చేసిన అపచారం వల్ల వచ్చిన శాపం, అతడు ఒక్కడు ఉపవాసం ఉంటే పోదు, నీవేం చేస్తావు, ఈ ఏకాదశి అంత కటిక ఉపవాసం ఉంటుంది, నీకు ఆ శక్తి ఉంది కనుక ప్రొద్దుటే ఈ ఏకాదశి ఉపవాస వ్రత ఫలితం నీ భర్తకి ధారపోయి, నీ భర్త చేసిన ఉపవాస ఫలితం నీవు ధారపోసిన ఏకాదశి వ్రత ఫలితం వల్ల అతడికి శాప విముక్తి అవుతుంది అనగా, మరి రాత్రి అయితే మా ఆయన ఎవడో ఒకటి చంపడానికి పెడతాడు కదా అంటే, నా ఆశ్రమంలో నీ భర్త గారు ఆటలు చెల్లవు, వాడిని కదలకుండా నా మహిమతో స్తంభింపజేస్తానన్నాడు అగస్త్యుడు. అన్నట్టే ఆ పగలంతా వాడు ఉపవాసం ఉన్నారు. బిల్వదళాలతోటి లక్ష్మీనారాయణ పూజ చేశారు. హాయిగా గోవింద గోవింద అని భజన చేశారు. అగస్త్యుని మహిమ వల్ల రాత్రికి రాక్షసుడైన ఈ లలితుడు అడవికి వెళ్ళి ఎవరిని చంపలేకపోయాడు. అక్కడి నుంచి అసలు కదలలేకపోయాడు. తెల్లవారింది. ఏకాదశి వ్రతం పూర్తవగానే ద్వాదశి ఘడియలు దాటకుండా లలిత తన చేతిలోకి నీళ్లు తీసుకుని, నేను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న మహాఫలితం నా భర్త రాక్షసత్వం నుంచి విముక్తి పొందడానికి ధారపోస్తున్నాను అని ధారపోసింది. అలా ధారపోయడంతో లలితుడు గంధర్వుడిగా మారిపోయాడు. వాళ్ళిద్దరూ భక్తి శ్రద్ధలతో ఇంత మహామహిమని మాకు అందించి ఏకాదశి వ్రతం గురించి చెప్పి చైత్ర శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండేలా చేసి అనుగ్రహించిన నీకు నమస్కారమని అగస్త్యునికి నమస్కరించారు. అంతట లలిత లలితులు సంతోషముతోడనరిగి సర్గం బునకున్ వింతగను కామదా వృత్తాంతము రచిరమరుల చెరువందన్. లలిత లలితులు సంతోషంతో స్వర్గానికి వెళ్ళిపోయారు, గంధర్వలోకానికి వెళ్ళిపోయారు. ఇది చూచిన దేవతలు, ఆహా చైత్ర శుక్ల ఏకాదశి ఎంత గొప్పది, ఆనాడు ఉపవాసం ఉండి ఉపవాస ఫలితం ఇతరులకు ధారపోస్తే కూడా వాళ్ళు బాగుపడతారు, రాక్షసుణ్ణి మళ్ళీ గంధర్వుణ్ణి చేసింది ఈ ఏకాదశి, ఎటువంటి శాపములైనా తొలగించి మనుష్యుని అనుగ్రహిస్తుంది, సంపదలు ఇస్తుంది, పదవులు ఇస్తుంది అని ఏకాదశి మహిమని మహానుభావులైన దేవతలు వ్రాశారు. కాబట్టి వీరున్నంత వరకు చైత్ర శుక్ల ఏకాదశి కామదా ఏకాదశి నాడు అందరూ ఉపవాసాలు ఉండండి, శ్రీమన్నారాయణ కటాక్షం పొందండి, సకల శుభాలు ఐశ్వర్యాలు పొందండి, శాప విముక్తి పొంది ఆనందం పొందండి.